हरे कृष्णा। मैं आप सब भक्तों को कृष्ण जन्माष्टमी के उत्सव के अवसर पर स्वागत करता हूं, हैदराबाद के सब भक्तों को। शास्त्र बताते हैं कि हर एक मनुष्य के अंदर एक देवता भी है, जानवर भी है। अगर हम हमारे अंदर जानवर को भोजन देंगे तो जानवर बड़ा प्रबल हो जाएगा। अगर हमारे अंदर जो देवता है उसको हम भोजन खिलाएंगे तो देवता प्रबल हो जाएगा। जैसे आज के जो ड्रामा हुई, इसमें हमने देखा वो जो जिन था, इच्छापूर्ति बाबा ने दिया था उनको, वो सब तरह की इच्छाओं को पहले पूर्ति करता था, लेकिन ये क्षण के लिए भी उसको छोड़ो, वो बहुत बड़ा कतरा बन गया था वो। इस तरह हम सब लोग अपने जीवन में देख सकते हैं कि हमारे मन में जब तक मल रहता है उस समय तक मन हमको बड़ा सताता है। आसमान से गिरने वाला पानी जो होता है एकदम निर्मल होता है, लेकिन भूमि को छूने के बाद वो गंदा हो जाता है। इस तरह हम सब लोग जो भगवान के बच्चे हैं हम निर्मल होते हैं सदा, लेकिन इस दुनिया में आकर गलत चीजों को हाथ में उठाकर हम लोग गंदे हो जाते हैं। जिस तरह अगर कोई कीचड़ में गिर गया हो तो सारा कपड़ा गंदा हो जाता है उसका, लेकिन नहा धोने के बाद वो साफ सुथरा हो जाता है। इस तरह हमारे मन भी विविध तरह के मल से पीड़ित हो गया है इस दुनिया में। इसलिए मलिन मन का काम सब बेकार है इस तरह बोला जाता है, लेकिन हरिनाम ही आधार है। अगर हमारे कपड़े में कुछ गंदगी आ जाए तो हम लोग एक सुपर रिन सर्फ लेकर हम उसको सफाई करते हैं। अगर कभी कभी हमारे कपड़े में इंक आ जाता है, स्याही निकलता भी नहीं है, उसको निकालने के लिए पेट्रोल केरोसिन कुछ डालना पड़ता है। इस तरह हमारे चित्त में भी जो मल आ गया है उसको कैसे सफाई किया जाए, तो ये ड्रामा से उन्होंने दिखाया कि सदा भगवान के नामों का उच्चारण करने से हम चित्त के मल को खत्म कर सकते हैं। आप लोग देख सकते हैं कि हर धर्म में भगवान के नामों का उच्चारण करते हैं। जैसे सिख लोग हैं वो लोग सतनाम बोलते हैं, सतनाम का मतलब है जो सत्य नाम है भगवान का उसको लेते हैं। क्रिश्चियन लोग हेल मैरी करके वो भी भगवान का नाम लेते हैं। इस्लाम में लोग अल्लाह का नाम लेते हैं, तो हिंदू धर्म में लोग विविध नामों को लेते हैं। हम लोग हरे कृष्ण मंत्र का जप करते हैं, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। इस तरह भगवान का नामों का उच्चारण बार बार करने से, ध्यान पूर्वक सुनने से हमारे चित्त शुद्ध हो जाता है। जब हम लोग शुद्ध हो जाते हैं, जब मन निर्मल हो जाता है, तभी हम आनंदमय जीवन जी सकते हैं। तो आप पूछ सकते हो कि मन में मल के बारे में आपने बोला, वो क्या है मल? इसको बोलते हैं भोग इच्छा। भोग करने की वृत्ति और उसका एकदम विरुद्ध है सेवा करने की वृत्ति। इस दुनिया में आप देख सकते हो सब लोगों के अंदर तो कुछ ना कुछ भोग वृत्ति रहता ही है। जैसे एक ट्रेन के अंदर घुस जाते हैं सब लोग, सब लोग खिड़की के पास बैठना चाहते हैं। कारण क्या है? खुद के लिए खिड़की चाहिए, बाकी लोगों को उधर बिठा दो। ऐसे इस तरह इस दुनिया में हर इंसान पहले अपने बारे में सोचता है स्वार्थी होकर, लेकिन जो भगवान को मानकर चलते हैं वो परजीवों को क्लेश नहीं देते हैं, पर जीवों को हित करना चाहते हैं निस्वार्थ होकर। इसलिए ये आसुरी प्रवृत्ति और दैवी प्रवृत्ति, इस तरह के दो प्रवृत्तियों के बारे में भगवान कृष्ण 16वें अध्याय में गीता में बताते हैं। तो आसुरी प्रवृत्ति वालों का पहला लक्षण क्या है, वो खुदा को मानते नहीं हैं, भगवान को मानते नहीं, वो सोचते हैं कि हम ही सब कुछ है, हमारे बलबूते पर हम खड़े रहेंगे, अपने कर्म से हम बड़े हो जाएंगे और पैसा कमाएंगे और भोगेंगे और पर जीवों को क्लेश देंगे, इस तरह सोचने वालों को आसुरिक प्रवृत्ति बोला गया है। और दैवी प्रकृति वाले कौन हैं, सर्वप्रथम वो भगवान को मानते हैं, इसलिए उनको साधु कहला गया है। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भगवान बता रहे हैं गीता में, जो लोग साधु महात्मा होते हैं, जो मुझे मानते हैं, भगवान को मानकर चलते हैं, उनकी रक्षा करता हूं, और आसुरी प्रवृत्ति वाले जो भगवान को भूलकर इस दुनिया में बहुत विविध तरह के यातनाओं को, क्लेशों को देते हैं दूसरे जीवों को, और भगवान के विरुद्ध चलते हैं, उनका मैं मारता हूं और धर्म का स्थापन करता हूं, ऐसे भगवान बोलते हैं। एक समय की बात है, एक यात्रा में 1000 लोग गए, लेकिन उनमें से एक था मोबाइल चोर, वो रात को रातों रात सब लोगों की मोबाइल का चोरी करता था। वो कितने लोगों को तकलीफ हुआ, बाकी उस एक व्यक्ति को छोड़कर सबको तकलीफ हुआ, क्योंकि उसने अलग अलग लोगों का मोबाइल चोरी किया उसने। इस तरह इस दुनिया में भूमि बोलती है, हे भगवान, मेरे ऊपर जो बड़े बड़े पहाड़ हैं, बड़े बड़े समुद्र हैं और कोटान कोटि लोग जीव रहते हैं, इससे मुझे दुख नहीं होता, लेकिन एक भी व्यक्ति अभक्त हो, भगवान के विरुद्ध होकर असुर बने, उसका बोझ में सहन नहीं कर पाती, ऐसे बोलती है। इस तरह हम लोग यात्रा में जाते हैं, 1000 लोग जाते हैं, एक भी चोर हो तो लोग शांति से सो नहीं पाएंगे, जैसे इस कमरे में अगर एक भी सर्प आ जाए तो सब लोग विचलित हो जाएंगे। इस तरह असुरों के प्रभाव से भूमि भी सहन नहीं कर पाती है, वो भगवान को प्रार्थना करते, हे भगवान, आप असुरों का वध करो, आपके भक्त जो होते हैं, वो लोग जो सदा आपका स्मरण करते हुए आपके पूजा, आपके आराधना, आपके भक्ति भाव और ऊंचे स्तर के अच्छे गुणों के साथ इस दुनिया में भी जीवन जीते हैं और सब लोगों को कल्याण करते हैं, ऐसे साधु महात्माओं, ऐसे अच्छे भक्तों से दुनिया भर जाए, ऐसे भूमि प्रार्थना करती है। तो इस तरह जब भूमि प्रार्थना करती है ब्रह्मा जी से, ब्रह्मा जी भगवान को प्रार्थना करते हैं, इसलिए जन्माष्टमी के दिन भगवान इस दुनिया में अवतरित होते हैं कंस के जेल में। देखिए, असुरों के बारे में और देवताओं के बारे में हम आपको बता रहे थे, बड़े से बड़े असुर था कंस, और बहुत बड़े से बड़े बहुत देवताओं के गुणों से सुशोभित थे वसुदेव और देवकी, दोनों के बारे में पढ़ने को सुनने को हमें मिलता है भागवत में। तो कम से सारे दुनिया को दिखाना चाहा कि मेरे बहन देवकी को मैं कितना पसंद करता हूं, आप लोग देख लो, इस तरह बोलकर अपने बहन और उनके पति वसुदेव दोनों को एक रथ में बिठाकर कम्स एक घोड़ा को हांकते हुए गाड़ी चला रहा था, रथ चला रहा था। इतने में आकाश में ऐसे एक वाणी सुनाई दिया, हे मूर्ख कम्स, तुम्हारी बहन देवकी का 8वां बच्चा तुम्हारा मृत्यु का कारण बनेगा, ऐसे आकाशवाणी सुना। ये सुनकर डर गया वो, तुरंत मुड़कर अपने बहन के बाल पकड़ा, अपने हाथ में एक तलवार लेकर उसको मारने के लिए गया। देखिए, इस दुनिया में देखा जाता है कि अगर किसी के इंद्र तृप्ति में कुछ बाधा आ जाए, लोग अपने रिश्तेदारों के भी विरुद्ध हो जाते हैं, जितने भी निकट रिश्तेदार हो इस दुनिया में। इस तरह कंस ने सोचा कि इसके बेटा मारेगा मुझे, इसके पहले मैं इसको ही खत्म कर दूंगा, इस तरह सोचकर उन्होंने बाल पकड़ा इसे। तो उस समय वसुदेव क्या कर सकते थे, तो मैंने एक बार ऐसे ही विद्यार्थियों के संघ में पूछा, अरे आप लोग क्या करोगे अगर ऐसे कंस ने जिस तरह अपने बहन का बाल पकड़ा, अगर तुम वसुदेव के स्थान में होते तो तुम क्या करते थे? तो एक लड़का बोला, मैं उधर से भाग जाता था तुरंत, क्योंकि पहले उसको मारेगा बाद में मुझे मारेगा, इसलिए मैं बच जाऊंगा बोला। वसुदेव ने ऐसा नहीं किया। इसके विरुद्ध दूसरे लड़के ने बोला कि मैं हाथ में तलवार लेकर कंस के साथ लड़ाई करूंगा। वो भी मूर्खता है, क्योंकि सब कंस के ही लोग हैं, इसलिए अगर उसके साथ तुम लड़ाई करोगे तो वो गिरफ्तार कर देंगे तुमको। इसलिए वसुदेव ने कंस के विरुद्ध लड़ाई भी नहीं किया, उधर से भाग भी नहीं गए, उधर रुक कर कंस को बोध दिया। समझ आया कंस को? हे कंस, ये समझो, ये स्त्री है, तुम्हारे बहन है, अब शादी के समय तुम मारने की इच्छा कर रहे हो, तुम्हारा प्रेस्टीज का क्या होगा, लोग तुम्हारे बारे में क्या सोचेंगे, बुरा समझेंगे, इसलिए मत मारो। सुना नहीं कंस ने? वो तो बड़ा आसुरिक प्रवृत्ति वाला था। इसलिए वसुदेव ने उसको प्रचार की, देखो एक पत्तल को छोड़कर एक कीड़ा दूसरे पत्तल को पकड़ता है और पहले के पत्तल को छोड़ देता है, पहले के पत्ते को। इस तरह आत्मा भी एक मृत्यु होने के बाद, आत्मा मरता नहीं, आत्मा अजर है, अमर है, वो दूसरा शरीर प्राप्त होता है। इसलिए तुम कभी मरोगे नहीं कंस, ये जानो। एक शरीर मर गया तो दूसरा तो मिलेगा तुम्हें, लेकिन फिलॉसफी समझ में नहीं आया उसको। अंत में वसुदेव ने बोला, देखो मेरे सब बच्चों को तुम्हारे पास दे दूंगा, सौंपा दूंगा, क्योंकि देवकी तुम्हारे मृत्यु का कारण नहीं है, बच्चे ही है, इसलिए बच्चों को दे दूंगा, उसको छोड़ दो। तभी वसुदेव की बात मानकर कंस ने देवकी को छोड़ा। किम दुस्सहम नु साधूनाम विदुषाम अपेक्षितम किम कार्यम कदर्याणाम दुस्त्यजम किम धृतात्मनाम। भागवत में बोला गया कि महात्मा पुरुष होते हैं, दुरात्मा होते हैं। कम से जैसे दुरात्मा क्या बुरा कर्म नहीं कर सकता है, कुछ भी कर सकते हैं वो लोग। इतना तक कि देवकी के एक एक पुत्र को मारा उन्होंने, छह पुत्रों को मारा ऐसे। और वसुदेव जैसे महान भक्त जो होते हैं, भगवान के लिए जितना भी त्यागना हो वो त्यागने के लिए तैयार है। इसलिए भगवान ने वसुदेव और देवकी के हृदय की भक्ति को देखकर प्रभावित होकर आठवें पुत्र के रूप में जन्माष्टमी के दिन अवतरित हुए भगवान ऐसे। कृष्ण भगवान की, इसलिए भगवान का नाम पड़ा वासुदेव। सब लोग बोलिए, ओम नमो भगवते वासुदेवाय। अभी देखिए, ओम का मतलब है निराकार रूप है भगवान का, लेकिन नमो मैं नमस्कार करता हूं, भगवते का मतलब है जो परम सत्य भगवान है, जिनके षड ऐश्वर्य से भगवान पूर्ण है, जो सबसे सुंदर है, सबसे शक्तिशाली है, सबसे बुद्धिमान है, सबसे यशस्वी है, सबसे धनी है, और सबसे उनके अंदर वैराग्य सबसे ज्यादा है। तो जिनके अंदर ये छह के छह गुण पूर्ण रूप से होते हैं, उनको पूर्ण पुरुषोत्तम भगवान नाम से पुकारा जाता है। इसलिए हम बोलते हैं ओम नमो भगवते। कौन है वो भगवान? वासुदेवाय बोला गया है, जो वसुदेव के पुत्र हैं, उनका नाम वासुदेव है। इस तरह भगवान के संबंध में शास्त्र बताते हैं, वसुदेव के पुत्र वासुदेव कृष्ण वो भगवान है जो षड ऐश्वर्य पूर्ण है, और उनको मैं नमस्कार करता हूं, और जिनका ही एक शक्ति है निराकार ब्रह्मा। जैसे भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी हैं, उनका रूप है साकार है, लेकिन उनकी गवर्नमेंट जो होता है सरकार, वो निराकार है। इस तरह भगवान के निराकार सरकार है, क्या है? निराकार ब्रह्मा। लेकिन निराकार ब्रह्म के पीछे परम सत्य भगवान जो भगवान है, षड ऐश्वर्य पूर्ण है, उनको पूर्ण पुरुषोत्तम भगवान नाम से पुकारा जाता है। देखिए भगवान क्यों पूर्ण है, रामचंद्र जी को हम मर्यादा पुरुषोत्तम नाम से पुकारते हैं क्योंकि वो मनुष्यों को एक आदर्श सिखाने के लिए आए, लेकिन कृष्ण भगवान को पूर्ण पुरुषोत्तम बोलते हैं क्योंकि वो इसलिए पूर्ण है क्योंकि वो भगवान ही नहीं है कि वो सृष्टि करते हैं, संहार करते हैं, मेंटेनेंस करते हैं, लेकिन इन सबके ऊपर भगवान अपने भक्तों के प्रेम से प्रभावित होकर अपने भक्तों का ही सेवक बनते हैं। जैसे अर्जुन के सारथी बने भगवान, इसलिए उनका नाम पड़ा पार्थ सारथी। यशोदा के गोद में बच्चे बनकर आए, इसलिए उनका नाम पड़ा यशोदा दुलाल। जय जय नंद यशोदा दुलाल गिरिवर धारी गोपाल। सब लोग बोलिए जय जय नंद यशोदा
गिरिवर धारी गोपाल,
गोपाल 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 गोपाल। जय जय नंद यशोदा दुलाल गिरिवर धारी गोपाल। जय जय नंद गोविंद गोविंद गोपाल गोविंद गोविंद गोपाल गोविंद गोविंद गोपाल। एक गो का एक ना एक मतलब है गाय, गायों को बहुत प्रेम करने वाले हैं इसलिए गोपाल। गो का और एक मतलब है भूमि, भूमि में रहने वाले सब जीव जो भगवान के पुत्र हैं उनको संभालने वाले, इसलिए उनका नाम है गोपाल। ऐसे इस तरह भगवान को यशोदा दुलाल बुलाया गया है, लेकिन देवकी और वसुदेव के पुत्र बनते हैं मथुरा में, लेकिन अपने ही भक्त वसुदेव को आदेश दिया उन्होंने कि आप मुझे गोकुल में लेके जाओ, और उधर जाकर भगवान ने सारे दुनिया को प्रदर्शित किया कि मैं मेरे ही भक्त यशोदा और नंद के पुत्र बनकर नन्हे मुन्ने बालक होकर विविध लीलाओं को इस दुनिया में रचाता हूं सब भक्तों की खुशी के लिए। मैं उस वृंदावन धाम के संबंध में दो चार शब्द बोलकर प्रवचन का विराम दूंगा। मेरा विनती है भक्तों से थोड़ा शांति रखिए ताकि सब भक्त लोग प्रवचन को सुन पाएंगे। थोड़ा शांति से बैठिए, हम सब तीनों छोटे छोटे प्रवचन देने वाले हैं, ज्यादा नहीं बोलेंगे, चिंता मत करना हा? लेकिन थोड़ा शांत रखना। तो वृंदावन में जब भगवान नन्हे मुन्ने बालक बने, जमीन में रेंगते थे कृष्ण और बलराम दोनों एक छोटे छोटे नन्हे मुन्ने बालक जैसे। भगवान परम सत्य है लेकिन एक मनुष्य के रूप में चेष्टाएं करते हैं इस दुनिया में आकर अपने भक्तों की चित्त को आकर्षित करने के लिए, इसलिए भगवान का एक नाम है चित्त चोर, हमारे चित्त को प्रेम से चोरी करते हैं। तो ऐसे नन्हे मुन्ने बालक कृष्ण बलराम वृंदावन के मिट्टी में रेंगते थे, एक बछड़े के पूंछ को पकड़कर उठने के लिए प्रयत्न किया, तभी वो बछड़ा डर के मारे तेजी से भागने लगा, तो कृष्ण और बलराम को वो जमीन में घसीटते हुए भागा वो बछड़ा, लेकिन वृंदावन के मिट्टी तो इतना मुलायम था जैसे जॉनसन एंड जॉनसन बेबी पाउडर होता है ऐसे, इसलिए जब जमीन में वो रेंग कर घसीट कर गया तो भगवान के शरीर के ऊपर गोबर और मिट्टी का मिश्रण आ गया। इसको देखकर यशोदा और रोहिणी जोर जोर से हंस पड़ी। इस तरह परम सत्य भगवान वृंदावन में एक नन्हे मुन्ने बालक के रूप में विविध लीलाओं को करते हैं। तो जन्माष्टमी के दिन हम लोग दो चीज समझना चाहिए, परम सत्य भगवान विश्व रूप दर्शन एक दिखाते हैं, अपने मुंह के अंदर सारे ब्रह्मांड को दिखा देते हैं। जंगल में एक बार उन्होंने आग को निगल लिया, इसे अपने एक अपने मुलायम हाथ में उन्होंने गोवर्धन के शिखर को उठाया भगवान ने ऐसे अपने अमृतमय दृष्टिपात से मृत गोप बालकों को जगाया, जिंदा किया उन्होंने। और ऐसे हजारों फण वाले नाग के ऊपर भगवान नाचे अपने पांच उम्र में। इस तरह भगवान अनेक अलौकिक लीला किए हैं, लेकिन साथ साथ भगवान लौकिक लीला भी किया है। जैसे गोचरण लीला में गायों को चराना, जमीन में बच्चे जैसे रेंगना, यशोदा के पुत्र बनकर आना, गोप बालकों के मित्र बनकर आना। इस तरह वृंदावन में साधारण मनुष्य जैसे भगवान व्यवहार करते हैं अपने भक्तों की खुशी के लिए। अनुग्रहाय भक्तानां देहं मानुष्यमास्थितः भजते तादृशी क्रीडा या श्रुत्वा तत्परो भवेत्। जो भगवान के मनुष्य जैसे लीलाओं को ध्यान पूर्वक सुनते हैं, जिनके हृदय में उन लीलाओं के लिए प्रेम जागृत होता है, ऐसे भक्त सुन सुन कर पवित्र होकर अपने सब आसुरिक प्रवृत्तियों से ऊपर उठकर अपने हृदय को दिव्य बनाकर भगवान के वैकुंठ धाम लौट चले जाते हैं। इस तरह भागवत में ही एक श्लोक में वर्णन किया जा रहा है। आइए हम आज के दिन भगवान कृष्ण से प्रार्थना करते हैं कि हमारे अंदर जो भी आसुरिक प्रवृत्ति है, भोग करने की प्रवृत्ति, काम क्रोध लोभ इत्यादि, ये हमारे हृदय में मिट जाए और हमारे हृदय पवित्र हो जाए और दैवी प्रवृत्ति हमारे हृदय में जग जाए। और दूसरी बात है, हम भगवान से ये भी प्रार्थना करेंगे कि हे भगवान, आप सिर्फ सृष्टिकर्ता नहीं हो, संहार करने वाले नहीं हो, लेकिन आप प्रेमास्पद हो, प्रेम का ज्ञान घन हो आप। इसलिए मैं ये भी समझ पाऊं आपकी दिव्य लीला चेष्टाओं को पढ़कर सुनकर मेरे चित्त में आपके लिए प्रेम जागृत हो। इस तरह इन दो प्रार्थनाओं का हम भगवान के पदकमलों में समर्पित करते हैं और हम कृपा याचना करते हैं। और हम आप सबके परिवार, पति पत्नी बच्चे, आप सबके लिए हम आशीर्वाद मांगते हैं भगवान के पास आज के दिन, पवित्र दिन में, कि आप सबके परिवार के ऊपर सुख शांति समृद्धि और कृष्ण प्रेम आपके परिवार में भगवान फैलाए। हरे कृष्णा।
हरे कृष्ण प्रभु जी का बहुत बहुत धन्यवाद। तो ఇప్పుడు మన ముందు హిజ్ గ్రేస్ నిత్యముక్త ప్రభు ప్రభుజీ చెప్పినటువంటి సారాంశాన్ని మనకు తెలుగులో క్లుప్తంగా చెప్తారు, వాళ్ళని విని వాళ్ళని నమ్మాలి సార్. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఒకసారి అందరూ చెప్పండి, చేతులు జోడించి నాతో పాటు, నమావో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. ఒకసారి అందరూ శరణాగతి భావంతో చేతులు పైకెత్తి, అందరూ వెనకాల ఉన్న వాళ్ళు కూడా, ఈరోజు ఆదిలాబాద్కే కృష్ణాష్టమి, భగవన్నాము ఎంత గట్టిగా చెప్తే మీ జీవితాల్లో అంత మంచి జరుగుతుంది, గట్టిగా నాతో పాటు చెప్పండి దయచేసి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఈరోజు ఆదిలాబాద్ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ఆయన ఈ భూమండలం పైన అవతరించి ఇక్కడ శిష్ట రక్షణ అలానే దుష్ట శిక్షణ ధర్మ పరిరక్షణార్థం ఆయన అవతరించాడు అని, భగవంతుడు అవతరించినటువంటి ప్రయోజనం గురించి, ఆయన అవతరించినటువంటి ప్రయోజనాన్ని మనం ఎలా తీసుకోవాలి జీవితంలో అనే విషయాన్ని గురించి పూజ్యశ్రీ రాజేశ్వర ప్రభు మనకి చాలా చక్కగా వివరించారు. నేను ఈ మధ్య ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఒక ఫ్రీడమ్ ఫైటరు నన్ను కలిసినప్పుడు అతను నాకు ఒక చాలా స్ఫూర్తినిచ్చే విషయాన్ని చెప్పాడు. ఆ విషయం మీతో పంచుకుంటాను. నేను గాంధీజీ ఆయన స్వాతంత్రోద్యమ పోరాటం చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో ఆయన ఎక్కడో ఒక చోట సత్యాగ్రహం చేస్తూ ఉంటే ఆంగ్లేయులు వాళ్ళందరూ ఒకసారిగా వచ్చి దాడి చేసి ఆయన్ని ఇంకా ఆయన యొక్క సిబ్బంది మొత్తం అందరినీ కూడా, ఎవరైతే సత్యాగ్రహం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఎందుకంటే ఆయన సత్యాగ్రహం ఇలాంటివి చేసినప్పుడు అలా తీసుకెళ్లి అరెస్ట్ చేయడం మామూలే కదా, అలా జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ ఆంగ్లేయ అధికారి, అప్పుడు వాళ్ళని ఏమంటారు వైస్రాయలు అంటారు కదా, ఆయన ఒక అతను, అసలు వీళ్ళు చేసే కార్యక్రమాన్ని అంతా కూడా డిసప్పాయింట్ చేశాను కదా, నిరుత్సాహపరిచాను కదా, వీళ్ళు ఎలా అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు చూద్దాం ఒకసారి అని చెప్పి ఆయన వీళ్ళందరినీ జైల్లో నిర్బంధించిన చోటికి వచ్చాడంట. అందరినీ చూస్తున్నాడు, అందరూ సత్యాగ్రహం చేస్తూ ఉంటే స్వాతంత్ర పోరాటం చేస్తుంటే మమ్మల్ని మధ్యలో తీసుకొచ్చేసి జైల్లో నిర్బంధించారు అని చెప్పి కాస్త బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు. సరే, గాంధీజీని ఒక గదిలో ఉంచారు, ఒక జైల్లో ఒక సెల్లో ఉంచారు. ఈ అధికారి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేపాటికి అక్కడ గాంధీజీ సంతోషంగా ఆయన పుస్తకం చదువుకుంటూ ఉన్నాడంట. పుస్తకం చదువుకుంటుంటే అధికారికి ఆశ్చర్యం కలిగింది. అందరూ దిగులుగా ఉన్నారు, ఇతను మాత్రం పుస్తకం చదువుతున్నాడు అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఏ డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత గాంధీజీ మీరు ఏదో సత్యాగ్రహం ఏదో పోరాటం చేస్తుంటే మేము మధ్యలో మిమ్మల్ని కొట్టి బంధించి లాక్కొచ్చి ఇక్కడ నిర్బంధించాం కదా, మీకేమీ డిసప్పాయింట్మెంట్గా నిరుత్సాహంగా లేదా అని అడిగాడని. లేదుగాక లేదు అన్నాడు. కారణం ఏంటి అన్నాడు. కారణం ఏంటి అనంటే కారణం ఈ పుస్తకం అని చెప్పి అన్నాడు. ఎందుకు గాంధీజీ చదివేటండి ఆ పుస్తకం ఏమిటి, ఎవరైనా చెప్తారా ఏం పుస్తకం పిల్లలు మీరు చెప్పండి కాస్త గట్టిగా, ఇంకా గట్టిగా పెద్దవాళ్ళకి వినపడాలి. ఏం పుస్తకం? భగవద్గీత. ఒకసారి మీరందరూ చెప్పండి గాంధీజీ చదువుతున్న పుస్తకం ఏంటి? భగవద్గీత. పేరు చెప్తే కూడా మనం పవిత్రం అవుతామండి. ఇంకా దాన్ని చదివితే, చదివి దాన్ని అర్థం చేసుకుంటే, అర్థం చేసుకున్న దాన్ని నిజ జీవితంలో ఆచరిస్తే అసలు ఊహించనంత ఫలితం. ఈయన ఆశ్చర్యపోయాడు, బ్రిటిష్ వైస్రాయ్. ఈ పుస్తకం మీకు అంత ఇన్స్పిరేషన్ ఇస్తుందా, స్ఫూర్తినిస్తుందా అని అడిగాడు. అవునండి అన్నాడు. సరే, పుస్తకం చదువుతున్నారు స్ఫూర్తి పొందుతున్నారు బాగానే ఉంది, నేను తీసుకొచ్చి జైల్లో పడేశాను కదా, జైల్లో వేసినా కూడా మీకు నిరుత్సాహంగా లేదా అన్నాడు. అస్సలు జైల్లో పడేస్తే నాకు నిరుత్సాహం లేదండి, ఇంకా ఉత్సాహం పెరుగుతుంది నాలో అన్నాడు. ఎట్లా పెరుగుతుంది అన్నాడు. ఎలా అంటే, ఈ పుస్తకం చెప్పిన ఆయన ఉన్నాడు కదా, ఈ భగవద్గీత చెప్పిన ఆయన, ఆయనకి నేను ఈ జైలుకి చాలా అవినాభావ సంబంధం ఉందండి అన్నాడు. ఏం అవినాభావ సంబంధం ఉంది? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్ అండ్ దిస్ జైల్ అని చెప్పి అన్నాడు అండి. అనంటే అప్పుడు ఈ గాంధీ చెప్పాడు, ఈ పుస్తకం చెప్పిన ఆయన ఎవరు, భగవద్గీత చెప్పిన ఆయన ఎవరు, ఎవరు భగవద్గీత చెప్పింది? శ్రీకృష్ణ. చెప్పండి ఎవరు భగవద్గీత చెప్పింది? శ్రీకృష్ణ. పిల్లలు బాగా చెప్తున్నారండి, పెద్దలు కూడా చెప్పచ్చు. ఎవరు చెప్పారు భగవద్గీత? శ్రీకృష్ణ. మొన్న నేను ఎక్కడ ఒక స్కూల్కి వెళ్ళి అడిగా, భగవద్గీత ఎవరు చెప్పారంటే క్యాసెట్ చెప్పింది అంటున్నాడు. అంటే వాడికి తెలిసి భగవద్గీత క్యాసెట్లో వింటున్నాడు. అయితే కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. ఈ పుస్తకం చెప్పిన ఆయన కృష్ణుడు. ఆ కృష్ణుడు అవతరించినటువంటి ప్రదేశం ఏది? ఎక్కడ అవతరించాడు కృష్ణుడు? కారాగారంలో. కంసుని యొక్క కారాగారం జైల్లో ఆవిర్భవించాడు. సో గాంధీజీ అన్నట్ట, మీరు నన్ను ఎన్నిసార్లు జైలు తీసుకొస్తే నేను అన్నిసార్లు ఇది కృష్ణ జన్మస్థానం అనుకుని అన్నిసార్లు స్ఫూర్తిని పొంది మళ్ళీ బయటికి వెళ్ళి సత్యాగ్రహం చేస్తాను అని చెప్పన్నాడు. ఆయన ఆ బ్రిటిష్ వైస్రాయ్ ఆశ్చర్యపోయి, బహుశా మిమ్మల్ని జైలుకి తీసుకురాకుండా ఉండేది మంచిది అనిపిస్తోంది అని చెప్పన్నాడు. సో నేను ఇది విని నాకు చాలా స్ఫూర్తి కలిగింది. అంటే ఆయన జైలుకి వెళ్ళిన ప్రతిసారి ఏమని ఫీల్ అవుతున్నాడు, శ్రీకృష్ణ జన్మస్థానానికి నేను వచ్చాను అని చెప్పి అక్కడ భగవద్గీత చదువుకుంటూ ఆయన, గాంధీజీ ఎప్పుడు కూడా ఆ భగవద్గీత వదిలిపెట్టలేదు. ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఎంతోమంది మహనీయుల్లో గాంధీజీ ఒక ప్రధానుడిగా చెప్తే, ఆ గాంధీజీకి స్ఫూర్తినిచ్చినటువంటి పుస్తకం ఏది? భగవద్గీత. అయితే నేనంటాను, గాంధీజీ ఏ విధంగా స్ఫూర్తి పొందాడో మనం ఆ విధంగా స్ఫూర్తి పొందడానికి మనమేం జైలుకి వెళ్ళక్కర్లే. మనము ఇప్పటికే భౌతిక జగత్తు అనేటువంటి జైల్లో ఉన్నాం. ఎందుకంటే శ్రీమద్ భాగవతం చెప్తుంది, ఇది ఈ భౌతిక జగత్తు అనేటువంటిది ఇది ఒక కారాగారం అట. ఈ కారాగారంలోకి మనము ఇక్కడ వచ్చి పడ్డాము. ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తిని పొంది, దాన్నే మన పెద్దాళ్ళు మోక్షము అంటారు, విముక్తిని పొంది ఆ భగవంతుని యొక్క సన్నిధానాన్ని చేరుకోవడమే ఈ మానవ జీవితం యొక్క ముఖ్య లక్ష్యం. వేరే వాళ్ళైతే ఇక్కడ కూర్చొని ఈ విధంగా వినలేరు, ఈ విధంగా చెప్పలేరు, ఇలా అర్థం చేసుకోలేరు. పవిత్రమైనటువంటి మానవ జన్మకే ఈ అవకాశం ఉంది. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు ఈరోజు కృష్ణుడి యొక్క అవతరణం, శ్రీకృష్ణ జన్మదినం, కృష్ణాష్టమి, ఆ కృష్ణాష్టమి జరిగిన సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన సందేశం ఒకటి ఉందండి. ఆ సందేశాన్ని మీతో పంచుకోవడానికి ఇక్కడ నేను ఈరోజు మీ ముందు వచ్చి కూర్చున్నాను. ఏదైనా సరే మనం పని చేయాలంటే వెంటనే మనం ఏమంటామంటే, ఏదైనా ఒక పని జరిగితే, అరే ఆ పని జరగాలంటే దానికి టైం ఏంటి, ప్లేస్ ఏంటి, సర్కమ్స్టెన్స్ ఏంటి చూడాలరా అని చెప్పి అంటూ ఉంటాం. అవునా? తెలుగులో దేశ కాల పాత్ర, ఆ ప్రదేశం ఏంటి, సమయం ఏంటి, పరిస్థితి ఏంటి, ఇది దీని నుంచే మనం ఏదైనా ఒక పని చేయాలి, దీని నుంచే మనం ఏదైనా సరే ఒక ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, శ్రీకృష్ణాష్టమి, కృష్ణుడు అవతరించినటువంటి సమయం ఏదైతే ఉందో దానిలో టైం, ప్లేస్, సర్కమ్స్టెన్స్ మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. అదే శ్రీకృష్ణ జన్మాష్టమి సందేశం. అది మనం అర్థం చేసుకోగలిగితే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కృష్ణాష్టమి ఉత్సవాన్ని చూసినటువంటి పరిపూర్ణత పొందుతాం. సో భగవంతుడు అవతరించినటువంటి ముందు టైం చూద్దాం. టైం, స్వామివారు అవతరించినటువంటి సమయం ఏంటి? అర్ధరాత్రి వేళ సమయం, అర్ధరాత్రి వేళ ఆయన అవతరించాడు అన్నమాట. ఆయన అవతరించినటువంటి ఆ సమయం, అది ఆ అర్ధరాత్రి సమయం అంటే మామూలుగా ఏం సమయం ఉండేది? మామూలుగా ఎవరైనా సరే రాత్రిపూట అర్ధరాత్రి వేళ అటు రావాలంటే నాకు చాలా భయం అంటారు. అంటే సహజంగా అర్ధరాత్రి అనేటువంటి సమయం అది భయాన్ని కలిగించే సమయం. అందుకే మీరు చూస్తుంటారు ఎక్కడైనా సరే మామూలుగా ఈ హర్రర్ మూవీస్ ఇలాంటి వాటిలో అర్ధరాత్రి 12 గంటల సమయం అట్లా చెప్తుంటారు. అంటే ఏంటి, సహజంగా భయాన్ని కలిగించేటువంటి సమయం. ఆ భయాన్ని కలిగించేటువంటి అర్ధరాత్రి వేళ భగవంతుడు ఆవిర్భవించి మనలో ఉన్న భయాన్ని పారద్రోలడానికి వచ్చాడు ఆయన. అందుకనే భగవంతుని పేరేమిటి? అభయ్. మనలో ఉన్న భయాన్ని పారద్రోలడానికి వచ్చాడు. మనందరికీ భయం ఉందండి, ఏదో ఒక విషయం గురించి, ధనం, ఆస్తి, పదవి, పేరు, ప్రతిష్ట, వీటన్నిటి గురించి మనకు భయం ఉంది. ఇవన్నీ ఎక్కడ పోతాయో అనేసి, లేకపోతే మనకు కొన్ని కొన్ని విషయాలు నచ్చవు, అవి ఎక్కడ మనకి దగ్గరికి వస్తాయో అని కూడా భయం ఉంది. వీటన్నిటి గురించి భయం మన నుంచి దూరం చేయడానికే అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు అవతరించాడు. టైం. నెక్స్ట్ ప్లేస్. స్వామి ఎక్కడ అవతరించాడు? ఎక్కడ అవతరించాడు స్వామి? కారాగారం, జైల్లో అవతరించాడు. జైలు అంటే ఏంటి అది? జైలు అంటే ఏంటి ప్లేస్? ఏం ప్లేస్ అది? ద ప్లేస్ ఆఫ్, నేను చాలామంది నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, జైలు ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్ అన్నారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ రీఫార్మేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్. జైలు అనేటువంటిది ఏమిటది? మనల్ని మనం సంస్కరించుకునేటువంటి ప్రదేశం. అక్కడ మనం దాన్ని ఎలా అంటే, మోడర్న్ డేస్ జైల్స్ ఆర్ మెంట్ ఫర్ పనిష్మెంట్ యాక్చువల్లీ, బట్ యాక్చువల్లీ ఆఫ్టర్ పనిష్మెంట్ దే షుడ్ బి రీఫార్మ్డ్. జైల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రీఫర్మేషన్. జైలు అంటే అది మనల్ని మనం సంస్కరించుకునేటువంటి ప్రదేశం. భగవంతుడు అందుకే భౌతిక జగత్తు అనేటువంటి జైలుకు కూడా మనల్ని ఎందుకు పంపించాడంటే మనల్ని మనం సంస్కరించుకోవడానికి. సో భగవంతుడు కారాగారంలో అవతరించినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనల్ని అందరినీ కూడా సంస్కరించడానికి. లార్డ్ అపియర్డ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఇన్ జైల్ పర్టికులర్లీ టు రీఫార్మ్ ఆల్ ద కండిషన్ సోల్స్. ఈ బద్ధజీవులందరినీ కూడా ఉద్ధరించడానికి అవతరించాడు. అది ప్లేస్. తర్వాత సర్కమ్స్టెన్స్, ఆయన అవతరించినటువంటి సమయం, ఆ చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉంది? చీకటిగా ఉంది, డార్క్నెస్ అంతా. కానీ భగవంతుడు ఆ డార్క్నెస్లో అవతరించాడు. చీకటిలో భగవంతుడు అవతరించగానే ఏమైంది? అక్కడ అంత వెలుగుతో నిండిపోయింది అన్నమాట. సో మన జీవితాల్లో అజ్ఞానం అనేటువంటి చీకటిని పరద్రోలి జ్ఞానం అనేటువంటి వెలుగుని ఇవ్వడానికి భగవంతుడు అవతరించాడు. సో లార్డ్ అపియర్డ్ ఇన్ అవర్ లైఫ్స్ టు డిసిపేట్ అవర్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఫిల్డ్ అవర్ లైఫ్స్ విత్ లైట్ ఆఫ్ నాలెడ్జ్. సో అందుకని కృష్ణాష్టమి అంటే టైము, ప్లేసు, సర్కమ్స్టెన్స్. భగవంతుడు అవతరించిన టైం మనలో భయాన్ని పారద్రోలడానికి, భగవంతుడు అవతరించిన ప్లేస్ మనల్ని అందరినీ కూడా సంస్కరించడానికి, భగవంతుడు అవతరించినటువంటి సర్కమ్స్టెన్స్ చీకటి మన జీవితాల్లో చీకటిని పారద్రోలి వెలుగును నింపడానికి. ఇది కృష్ణాష్టమి సందేశం. మీరే చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం కూర్చున్న ప్లేసు నిన్న మొన్నటి వరకు ఇదంతా చీకటిగా ఉంది కదా, కనీసం లైట్ కూడా లేదు. దిస్ ప్లేస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డార్క్ ప్లేస్. దిస్ టుడే యు సీ, ఈరోజు మీరు చూడండి అంతా వెలుగుతో నిండిపోయింది. ఏ, నేను మీ ఆదిలాబాద్ వాసులందరికీ చిన్న విన్నపం చేసుకున్నాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక పెద్ద మనుషుల్లో ఒక పెద్ద మనిషి నాతో అన్నాడు, స్వామి ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి కళంతా కూడా ఆ మందిరం, ఈ బాంబే జిన్నింగ్ మిల్లో ఉండేటువంటి మందిరంలో విగ్రహాలతో పాటు వెళ్ళిపోయింది అని చెప్పి అన్నాడు. హీ సెడ్ దట్ ఆస్పిషియస్నెస్ ఆఫ్ దిస్ ఆదిలాబాద్ వెంట్ అలాంగ్ విత్ ద డీటీస్ ఇన్ ద బాంబే జిన్నింగ్. అయితే ఈరోజు నేను ఆ పెద్ద మనిషికి, తర్వాత ఇంకా మిగతా ఆదిలాబాసులందరికీ విన్నపం చేసుకున్నాను, అలా జరగలేదు. ఆ విగ్రహాలతో పాటు ఆదిలాబాద్ యొక్క సౌభాగ్యం వెళ్ళలేదు. పైగా శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించినటువంటి ఇస్కాన్ సంస్థ పేరుతో మీ ఆదిలాబాద్ వాసులందరికీ కూడా సౌభాగ్యం వచ్చింది. ఎలా వచ్చిందో మీరు ఈరోజు మీరే చూడండి. మీరు అన్నారు విగ్రహాలు వెళ్ళిపోయినాయని. ఈరోజు మీరు ఇక్కడ చూశారు ఇదే బాంబే జిన్నింగ్ మిల్కి. ఎవరు వచ్చారు? రాధ, ఎవరు ఆయన పేరండి, అభిషేకం చేసిన ఆయన పేరు రాధా బ్రజమోహన్ వచ్చారు ఇక్కడికి. గౌరనీతాయి వచ్చారు. మీరు ఎంత అదృష్టవంతులు, ఎంత సౌభాగ్యవంతులు చూడండి. విగ్రహాలు వెళ్ళిపోయి అనేటువంటి ఇదే బాంబే జిన్నింగ్ మిల్కి ఈ రోజున విగ్రహాలు వచ్చాయి. కృష్ణాష్టమి ఉత్సవం జరిగింది, అభిషేకం జరిగింది, ఇంకా ఎంత విశేషం చూడండి. కాబట్టి ఆ పెద్ద మనిషికి, మిగతా వాళ్ళందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను, శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించిన ఇస్కాన్ సంస్థ పుణ్యవాణి మనకి కృష్ణుడు మళ్ళీ మీ ఆదిలాబాద్కి తిరిగి వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? విగ్రహ రూపంలో వచ్చాడు. తర్వాత భగవన్ నామ సంకీర్తన ప్రభుజీ అంటున్నారు, రాధేశ్యామ్ ప్రభు లాంటి, రాధా ప్రమోద ప్రభు లాంటి. జనరల్ ఐ డోంట్ డూ మిస్ ట్రాన్స్లేషన్ బట్ టుడే ఇట్ ఇస్ నెసెసరీ ఫర్ మీ టు డూ. అయితే భగవన్ నామ సంకీర్తన రూపంలో ఈరోజు కృష్ణుడు ఇక్కడికి వచ్చాడు. కలికాలే నామరూప కృష్ణావతార, నామహైతే హోయ్ సర్వ జగత నిస్తార. కలికాలంలో కృష్ణుడు నామరూపంలో అవతరించాడట. ఎవరైనా సరే జీవితంలో కృష్ణనామాన్ని కనుక స్వీకరించి చేస్తే వాళ్ళ జీవితంలో ఉన్న అరిష్టాలన్నీ తొలగిపోవడమే కాకుండా వాళ్ళ ప్రదేశంలో ఉన్నటువంటి అరిష్టాలన్నీ తొలగిపోతాయంట. కాబట్టి ఈరోజున బాంబే జిన్నింగ్ మిల్కి భగవంతుడు విగ్రహాల రూపంలో వచ్చాడు, భగవన్ నామ సంకీర్తన రూపంలో వచ్చాడు, ఇలాంటి పవిత్రమైన సాధువుల రూపంలో వచ్చారు. ఇంకేం కావాలి మీ ఆదిలాబాద్ వాసులకి? ఈరోజు మీకు నిజమైన పండుగ. హరి హరి బో. అయితే నేను 2008 పూణే వెళ్ళినప్పుడు నాకు ఈ ప్రచారం చేయడానికి నాకు స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయుడు ఈరోజు నా పక్కన కూర్చొని ఉన్నారు, పూజ్యశ్రీ రాధేశ్యాం ప్రభు. నేను ఆయన నన్ను కేర్ తీసుకున్న విధానం కానీ, నాకు స్ఫూర్తినిచ్చిన విధానం కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు 2008 నన్ను పర్సనల్గా పిలిచి ఆయన నాకు ఒక మాట చెప్పాడు. ఏమన్నారంటే, ఇట్ ఈస్ బెటర్ టు ప్లగ్ డీప్ దెన్ వైడ్ అని నాకు 2-3 చెప్పారు ఆయన. ఇన్ 2008 వైపిటీ కోర్స్, ఐ నెవర్ ఫర్గెట్ దట్ వర్డ్. ఆ విషయాన్ని అంటే వెడల్పుగా తవ్వుకుంటూ వెళ్ళిపోయేదానికన్నా లోతుగా తవ్వితే బెటర్, నీళ్ళు వస్తాయి, దాహం తీరుస్తాయి. అందుకని ఆయన చెప్పిన ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. నేను అదే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే నెలకొకసారి ఆదిలాబాద్ కానీ, నల్గొండ కానీ, లేకపోతే మార్కాపురం కానీ వేరే వేరే ప్రదేశాలకు నేను వెళ్ళడం ఉద్దేశం ఆయన ఇచ్చిన స్ఫూర్తే. అన్ని సంవత్సరాలు నేను టెంపుల్లో మేనేజ్మెంట్లో ఎక్కువగా నిమగ్నమై ఉన్నా, కానీ రాధేశ్యాం ప్రభు ఇంకా కొద్దిమంది ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆ స్ఫూర్తికి మా మందిర అధ్యక్షుడు రేవతి రమణదాస్ ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్, ఇవన్నీ ప్రోత్సాహం తీసుకుని నేను ఈ విధంగా ఈరోజు మీ ముందు కూర్చోగలుగుతున్నాను. కానీ ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆదిలాబాద్లో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులందరూ రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఒకటి నేర్చుకున్నాను ఇక్కడ ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. నేను ఒకటి నేర్చుకున్నాను, ఏంటో తెలుసా? ఇందాక కూడా నేను చెప్తున్నాను ఆయనకి, ఇస్కాన్ అనేటువంటి మహాసంస్థలో ఇలాంటి మహనీయులు చాలా 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 తక్కువ మందిని మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ కూర్చొని నేను వినాల్సిన వాడిని నన్ను ఇక్కడ ఆయన పక్కన కూర్చోబెట్టుకొని నా చేత చెప్పిస్తున్నారు. ఇది సామాన్య విషయం కాదు. ప్రతి ఒక్కరిని తనంత ఎత్తు ఎదగాలని, తనకన్నా ఎత్తుకు ఎదగాలని కోరుకునేటువంటి వైష్ణవుడైన ఇలాంటి వైష్ణవుడిని నిజంగా మీరు అభినందించండి. అలానే అన్నమాచార్య ఆయన ఒక సంకీర్తనలో చెప్తారు, ఆ సంకీర్తన చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. ఎందుకంటే ఇక్కడ కొద్దిమంది అన్నమయ్య ఫ్యాన్స్ ఉన్నారు, నేను వచ్చి అన్నమయ్య గురించి చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు. అయితే అన్నమాచార్య చెప్పేటువంటి ఒక సంకీర్తన ఏంటంటే, మనందరికీ జీవితాల్లో నామం ఎట్లా ముఖ్యం అనేటువంటి చెప్తున్నారు హరినామం గురించి.
నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు.
ఇందులో చూడండి, నారాయణ నీ నామమే మాకు గతి. ఎందుకు? మా కోరికలు కొనసాగాలంటే. ఈ ప్రపంచంలో కోరికలు కొనసాగటం అంటే కొనసాగేటువంటి కోరికలు అని అర్థం. యాక్చువల్గా ఈ ప్రపంచంలో కోరికలు అనేటువంటివి కొనసాగవండి. ఇందాడు మనం జీనీ పోతుంటాం డ్రామా చూసాం కదా, ఏ కోరికలైనా ఈ శరీరమే కొనసాగదు ఎక్కువ కాలం. ఇది ఎంతసేపు ఉంటుంది శరీరం? కొంతకాలం ఉంటుంది, వెళ్ళిపోతుంది. మరి అలాంటప్పుడు ఈ శరీరంతో కోరుకునేటువంటి కోరికలు ఎక్కడ కొనసాగుతాయి? మరి అన్నమయ్య చెప్పినటువంటి కొనసాగే కోరికలు ఏమిటంటే, భగవంతుని యొక్క సేవ. భగవంతుని యొక్క సేవ అనేటువంటిది ఎప్పుడూ కొనసాగేటువంటి కోరిక. అది అన్నమయ్య చెప్తున్నాడు, మీ జీవితాల్లో కొనసాగేటువంటి కోరికలు మీకు రావాలి అని అంటే నామమే గతి, నామమే గతి, ఇంకా వేరే గతి లేదు. ఎందుకని అంటే ఆయన ఒక చిన్న చరణం చెప్తున్నాడు. ఈ చిన్న చరణం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే సమయం నేను ఎక్కువ తీసుకున్నాను. ఆయన ఏమంటాడంటే,
పై పై ముంగిట భవశలధి తాపు వెనుక చింతాజలతి, పై పై ముంగిట భవశలధి దాపు వెనుక చింతాజలధి, చాపలము నడుమ సంసార జలధి, చాపలము నడుమ సంసార జలధి, ఏ పగేది ఇక తెగని దూటకు, చాపలము నడుమ సంసార జలధి, ఏ పగేది ఇక తెగని దూటకు. నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొన కొనసాగుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ
పై ముంగిట భవజలది. ఇప్పుడు ముందు చూస్తేనేమో భవజలది, భవజలది అంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధిని ఈ సముద్రం ఒకటి ఉందా? ఈ సముద్రం సరిపోలేదంటే దాపు వెనక చింతాజలది, వెనకాలే నానా రకాలైన చింతలు, అది కాలేదు, ఇది పూర్తి కాలేదు, ఇంకా అది సాధించలేదు, ఇంకా ఇవే సరిపో, చింతాజలది, అనేక రకాలైన చింతలు. అది సరిపోలేదా, ఆ సముద్రం సాలేదా, మళ్ళీ దాని వెనకాల చేపలము నడుమ, చేపలం అంటే ఫ్లిక్కరింగ్, ఆ చంచలం నడుమ సంసార జలది, అది ఒకటి ఉంది. మళ్ళీ కుటుంబము, ఇల్లు, వాకిళ్ళు, భార్య, బిడ్డలు, ఇవన్నీ చూడండి, మూడు సముద్రాలు, త్రీ ఓషన్స్. ముందేమో భవజలది, బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ డిసీజ్, బిహైండ్ దట్ చింతా జలది, నానా రకాలైన చింతలు, దెన్ బిహైండ్ దట్ సంసార జలది. దెన్ ఈజ్ ఆస్కింగ్, ఈజ్ బెగ్గింగ్, అన్నమాచారి అడుగుతున్నారు, ఏమండి ఇన్ని సముద్రాలు ఒకదాని తర్వాత ఒకటి పెడితే మాకు తేప, తేప అంటే తెప్ప, వేర్ ఇస్ ద బోట్, వేర్ ఇస్ ద బోట్ టు క్రాస్ ఓవర్ ఆల్ దీస్ ఓషన్స్, తేప ఏది, తెప్ప ఏదండి, ఇవన్నీ కూడా తెగ నీదుటకు, మామూలుగా ఈతే చాలదండి, తెగ ఈదాలంట. అందుకనే చివరికి మన గతి ఏంటి, నారాయణ నీ నామమే గతి ఇక కోరికలు మాకు కొనసాగట. కాబట్టి ఆదిలాబాద్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మీరు ఈ బాంబే జీనింగ్ మిల్లో రాధాకృష్ణ విగ్రహాలు వెళ్ళిపోయాయి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, వెళ్ళిపోలేదు, భక్తులతో పాటు తిరిగి వచ్చారు, భక్తజనంతో నామ సంకీర్తనతో తిరిగి వచ్చారు, మీరంతా చాలా అదృష్టవంతులు. కాబట్టి మీకు నా విజ్ఞప్తి, ఇలాంటి సాధువులు వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా రండి, బాగా శ్రవణం చేయండి, మీరు ఈ కాసేపు విన్నందుకు ఎన్నో కర్మలు తొలగిపోయి ఉంటాయి, తెలిసి తెలియక జీవితంలో చేసిన ఎన్నో ఎన్నో కర్మలు తొలగిపోయి ఉంటాయి. అంతేకాకుండా నామ సంకీర్తన చేస్తారు, భగవంతునికి అభిషేకం చూస్తారు, ఇది ఎంత అదృష్టం. అందువల్ల మీ అందరికీ చివరిగా విజ్ఞప్తి, ఇక్కడ వచ్చిన మీరు ఇంకా మీ కుటుంబ సభ్యులు, కొద్దిమంది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరి శ్రేయస్సు కోసం మీరందరూ ఒక్కసారి భగవన్ నామాన్ని సంపూర్ణంగా హృదయపూర్వకంగా చెప్పండి, గట్టిగా చేతులు పైకెత్తి శరణాగతి భావంతో, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అలానే ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి చక్కగా ఏర్పాటు చేసినందుకు ఈ ఆదిలాబాద్ భక్త బృందానికి, రాధా ప్రమోద్ ప్రభు, గోవింద ప్రభు, శ్రీనివాస ప్రభు, ఇంకా భక్త బృందం అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వాళ్ళందరికీ ఒకసారి నామ సంకీర్తన చేసి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అందరికీ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు, ముఖ్యంగా పూజ శ్రీ రాధేశ్యామ్ ప్రభుకి, నన్ను ఎంత ఆధ్యాత్మిక సోదరుడిగా ఆయన ప్రోత్సహిస్తున్నారో నాకు ఈరోజు ఇంకా నాకు స్పష్టంగా ఆయన యొక్క పాదాల చెంత నేను ప్రణమిల్లుతూ చెప్తున్నాను. నా జీవితం అంతా కూడా నేను ఆయన గైడెన్స్లో నేను ప్రచారం చేస్తానని మీకు మాటిస్తున్నాను. హరే కృష్ణ.
హరే కృష్ణ. హిస్ గ్రేస్ రాధా ప్రమోద్ ప్రభు గారు ఆదిలాబాద్ సెంటర్కు ఇన్ఛార్జ్, వాళ్ళు ఆదిలాబాద్లో చేస్తున్నటువంటి యాక్టివిటీస్ గురించి క్లుప్తంగా చెప్తారు మరి.
హరే కృష్ణ. तो मैं पूना में रहता हूँ, राधेश्याम प्रभु हमारे अध्यक्ष हैं और उनके अंडर हम सेवा करते हैं। तो मैं पिछले 2 साल से हैदराबाद पुणे आदिलाबाद आ रहा था, तो हमारे पुणे में 200 ब्रह्मचारी हैं मेरे साथ में। तो सभी लोग पूछते हैं आप, हम हैदराबाद में प्रचार करते हैं युवकों को, वो पूछते हैं कि आप आदिलाबाद क्यों जाते हो। तो प्रचार तो आपका हैदराबाद में है और आदिलाबाद में बड़ा कॉलेजेस भी नहीं है। तो मैं बताया कि इधर के भक्त बहुत स्पेशल हैं और बहुत सरल हैं और बहुत भगवान कृष्ण के प्रति प्रेम है, तो इसलिए इतना दूर आना पड़ता है। एक्चुअली 1000 किलोमीटर है एक तरफ से, 1000 किलोमीटर जाने के लिए। तो फिर भी मैं जब महीने में 2 बार आता हूँ तो मेरे मित्र पूछते हैं क्यों इतना दूर क्यों आने का, आपको हैदराबाद है आपके लिए। लेकिन जब मैं आदिलाबाद आया और उधर के भक्तों को देखा, मुझे बहुत प्रोत्साहन मिला कि इतने लोग कृष्ण के प्रति अपना भाव प्रकट कर रहे हैं। तो हमको लगा कि कुछ ना कुछ मदद करना चाहिए हमारे तरफ से, हमारे संस्था की तरफ से। तो उसी दिशा में हम बहुत प्रयास कर रहे हैं, थोड़े बहुत प्रयास कर रहे हैं हमारे शक्ति के अनुसार से। तो इधर हम पहले जब आए थे तो गोविंद प्रभु के घर में हमारा कार्यक्रम होता था। ऐसा कुछ महीने बीतने के बाद जस्ट इसी समय पिछले साल हमको बॉम्बे जिन्निंग में कार्यक्रम करने का मौका मिला। तो उस समय से हमारे कार्यक्रम इधर शुरू हो गए। उसके बाद विनोद सेठ ने हमको विनती किया कि आप आदिलाबाद के जो डिस्ट्रिक्ट में जो किसान है उनके लिए थोड़ा अन्न का प्रसाद का वितरण कीजिए। तो उसका भी फिर कलेक्टर को मिलके उन्होंने भी हमको बहुत मदद किया। तो कलेक्टर के सौजन्य से हमने ये फूड रिलीफ फाउंडेशन इस्कन की तरफ से 5 रुपए में किसानों को हम अन्न बांटते हैं। उसके साथ साथ हम आदिलाबाद में स्कूलों में भगवद गीता का वितरण किया है और बच्चों से गीता के ऊपर एग्जाम कराया ताकि नैतिक मूल्यों के ऊपर बच्चों को सही दिशा मिल सके। तो उसके उपलक्ष्य में 5000 स्कूल के बच्चों में इस कार्यक्रम में भाग लिया। साथ ही साथ हमने हर रविवार को बहुत सारे लोग हमारे इस कार्यक्रम सत्संग में आते हैं और उसमें भाग लेते हैं। और जब हमारा जो भी मित्र और बाकी के इस्कॉन के बड़े बड़े अध्यक्ष भी इसका जब रिपोर्ट सुनते हैं, उनको भी बहुत अच्छा लगा कि आदिलाबाद इतना छोटा है फिर भी इधर बहुत अच्छा लोगों के प्रति रेस्पॉन्स हो रहा है। एक्चुअली पूरा तेलंगाना में मैं अभी कह सकता हूँ कि ये सबसे बड़ा जन्माष्टमी हुआ है। तो बहुत सारे शहरों में हमने किया है, अभी हाला मैंने हैदराबाद में भी किया, 5 जगह हमने जन्माष्टमी किया हैदराबाद। लेकिन कोई भी जन्माष्टमी में इतना बड़ा संख्या में लोग भाग नहीं लिया। तो ये आदिलाबाद में ऐसा हुआ, इतने बड़े संख्या में आए भक्त और भाग लिया। तो ये बहुत अच्छा विषय है। तो हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा हम इधर थोड़ा अपने तरफ से कुछ प्रयास करेंगे ताकि ज़्यादा से ज़्यादा लोग इसका फ़ायदा उठा सके। और मैं भी राधेश्याम प्रभु को विनती किया कि आप एक बार आदिलाबाद आइए। प्रभु जी बोला मैंने तो आपको हैदराबाद भेजा था, आप आदिलाबाद क्यों जा रहे। तो मैंने बोला प्रभु जी आप एक बार आइए, क्योंकि मैं कितना भी बोलूँगा उनको विश्वास नहीं होगा कि इधर लोग बहुत अच्छे हैं, सरल हैं और प्रामाणिक हैं, कृष्ण के प्रति उनके बहुत भाव है। तो मैं समझाना चाहता हूँ, लेकिन प्रभु जी को बहुत ज़बरदस्ती मैं पहली बार लेके आया। तो प्रभु जी को भी लगा कि आदिलाबाद के लोग कृष्ण के प्रति बहुत प्रेम हैं। तो फिर एक बार नहीं, दूसरा बार अभी तीसरी बार हमने बोला जन्माष्टमी आपको आना पड़ेगा, तो प्रभु जी पिछले जन्माष्टमी से लेकर अब तक बहुत ट्रैवलिंग कर रहे थे, इधर उधर बहुत उनका घूमना हो रहा है बहुत सारे। मैं 3 दिन हैदराबाद में थे, प्रभु जी को मैंने दिन रात उनको बड़ा बड़ा सत्संग में लेके गया और उधर कार्यक्रम कराया। कल रात को भी उनका ट्रेन मिस हो गया था, पुणे हैदराबाद से आदिलाबाद आने वाला कृष्णा एक्सप्रेस। तो प्रभु जी बोले मैं डायरेक्टली मैं पुणे चले जाता हूँ, मैं इधर नहीं आऊँगा। मैंने बोला प्रभु जी नहीं, मैं सुबह एक ट्रेन बुक किया निज़ामाबाद, उधर से फिर कार में इधर लेके आया ताकि हमको प्रभु जी का संग मिले। तो प्रभु जी भी आदिलाबाद के प्रति थोड़ा उनका भी प्रेम है, तो ये हमारा सौभाग्य है, बड़े बड़े लोग आएंगे और सत्संग देंगे। तो मैंने और एक चीज़ बोला प्रभु जी को, एक बहुत अच्छा चीज़ लगता है आदिलाबाद के प्रति, जब कीर्तन होता है सभी लोग उत्साह से भाग लेते हैं और उत्साह से नाचते हैं, तो फिर से उसको सिद्ध करना है। सभी के लिए बहुत बहुत धन्यवाद। हरे कृष्ण।